నువ్వు ఇలా బొట్టెట్టినా ఇలా బొట్టెట్టినా ఇలా పెట్టకపోతే మాత్రం మోక్షం రాదు. చాలా కాలం క్రితం నన్ను ధర్మ సందేహంలో అడిగారు ఆ మాట, ఏమంటే అడ్డంగా పెడితే మోక్షమా నిలువుగా పెడితే మోక్షమా అని అడిగితే వారి పిచ్చివాడా, ఇటు పెట్టిన ఇటు పెట్టిన ఇటు పెట్టక ముక్తి కలుగదెవ్వనికే నిన్ను. అన్నదానం కానీ ఇంకో దానం కానీ భూలోకంలో నువ్వు చేయలేదు. జలదానము అన్నదానము చెయ్యని వాడు వైకుంఠానికి వస్తే వైకుంఠంలో కూడా వాడిని ఆకలి దాహం పట్టి పీడిస్తాయి. అందువల్ల ఏంటనమాట, మనం రేపు వైకుంఠానికి వెళ్ళినా అక్కడ ఆకలి దప్పిక లేకుండా హరిదర్శనమై సుఖంగా ఉండాలంటే ఈ దానములు చేసి తీరవలసింది. మంచి ఒక బ్రాహ్మణ్ణి పిలిచి కొంత అన్నం ఆయన చేతిలో పెట్టడం, అంటే అన్నం చేతిలో పెట్టడం అంటే అర్థం ముద్ద పెట్టమని కాదు, అక్కడ అన్నదానం చెయ్యాలి ఓ బ్రాహ్మణుకు ఇద్దరుకు ఓపికను పెట్టి. అప్పుడు ఈ బ్రాహ్మణునిలో సకల దేవతలు ఉంటారు కనుక దేవతలందరికీ సంతృప్తి కలుగుతుంది. బ్రాహ్మణో వై సర్వా దేవతాః అని మనకి మాండూక్యోపనిషత్తు చెబుతోంది. ఒక్క బ్రాహ్మడు సకల దేవతలని తనలో పెట్టుకున్నవాడు, అందరు దేవతలు ఉన్నారు ఒక్కళ్ళలోనే, పితృదేవతలు కూడా అతనిలోనే ఉంటారు. అందుకే దేవతలకును తృప్తి కలుగును, పితరులకును తృప్తి క్షితితలేంద్ర, పితృదేవతలకు కూడా తృప్తి కలుగుతుంది. అసలు ఏకాదశి ఉపవాసం అంటే ఏమిటి? మరునాడు ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానము చెయ్యాలి, అలా చెయ్యకపోతే ఆ ఏకాదశి ఉపవాసమే వ్యర్థం. హరిస్మరణ ఎందుకు చేస్తాం? ఇతరులు విన్నారా లేదో మనకెందుకండి? వాడు విన్నా వినకపోయినా మన కర్తవ్యం హరిస్మరణ చెయ్యడమే. అందువల్ల మీరు రోజు ఇలా పని చేయండి, రోజు మీ శవాలు మీరు పిక్కు తినండి. మీకు ఇంకొక వరం ఇస్తున్నాను, మీరు శవాన్ని కడుపోర తినగానే మళ్ళీ ఆ శవం యథాతథంగా తయారవుతుంది, వన్నాటికి సిద్ధం, ఏకభుక్తం మీకు. రోజు ఒకపూటే భోజనం, ఆ ఒకపూట భోజనం మీ శవాలు మీరు పిక్కు తినడమే. హేయమైన మీ కాయాన్ని మీరు తిని మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. మళ్ళీ మర్నాడు మధ్యాహ్నం ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం అక్కడికి పండి. వైకుంఠం నుంచి భూలోకానికి వెళ్ళడానికి మీకు 11 నిమిషాలు ప్రయాణం పడుతుంది ఆ విమానంలో. ఆ దాసి ఆ దాసుడు 11 నిమిషాలు అక్కడికి తీసుకెడతారు. అక్కడ ఒక అర్ధగంట కాలం దాన్ని తిని ఆ తర్వాత ఈ 8 దానాలు చెయ్యమని అరిచి మళ్ళీ విమానం ఎక్కండి, 11 నిమిషాలు పైకి పోతారు. ఇది రోజు తప్పదు అనగానే వీళ్ళన్నారు ఏడుస్తూ, ఇదేం కర్మ అండి? వైకుంఠం నుంచి రోజు భూలోకానికి వెళ్ళి శవాలు పీక్కు తిని మళ్ళీ పైకి రావడం ఎంతకాలం ఈ శవభక్షణం అనగానే మరేం చేస్తాం? ప్రాయశ్చిత్తము దీనికి ఏయదియును లేదు కాని ఏవ పడక మీ కాయం బుల్లె తినుచుండుండే ఎడనవి పడెను అచటికే గుచునింకన్. దీనికి ఇంకా ప్రాయశ్చిత్తం లేదు, మీ కాయములు పడిన చోటికి వెళ్ళి ఈ హేయమైన కాయభక్షణ చెయ్యవలసిందే. పాప వాళ్ళు మళ్ళీ కాళ్ళు అట్టుకుని, మీరు గురువులు, వైకుంఠములో తపస్సు చేస్తున్న మహానుభావులు, భూలోకంలో తపస్సు చేయడం కంటే వైకుంఠంలో తపస్సు చేస్తే దివ్యదృష్టి ఎక్కువ పెరుగుతుంది. మీ దివ్యదృష్టితో ఆలోచించి మాకు ఏదన్నా ప్రాయశ్చిత్తం చెప్పండి, ఈ శవభక్షణ నుంచి మాకు ఎప్పుడు విముక్తి కలుగుతుందో చెప్పండి అని ప్రార్థించగా, ఎవరైనా మహానుభావులైన వ్యక్తులు తీర్థయాత్రలు చేసేవాళ్ళు, వాళ్ళు ఎవరై ఉండాలి? తీర్థయాత్రలు చేసేవాళ్ళు. వాసుదేవ స్తోత్రం అని ఒక స్తోత్రం ఉన్నది, ఆ స్తోత్రాన్ని మీ దగ్గర చదివితే ఆ క్షణమే మీకు ఈ పాపం పోతుంది. కానీ ఆ స్తోత్రం చదివేవాడు తీర్థయాత్రలు చేసేవాడై ఉండాలి, తీర్థయాత్రల్లో ఎంతో కొంత అన్నదానం చేసిన వాడై ఉండాలి, ఇతరుల యొక్క మేలు కోరుకునే ఉత్తముడై ఉండాలి. అనగానే అది ఎప్పుడు దొరుకుతుందండి అన్నారు వీళ్ళు. మీ అదృష్టం బాగున్నప్పుడు దొరుకుతుంది. దానికి నేనేం చెబుతాను? అలాంటి వాడు దొరికి ఆ స్తోత్రం చదివితే మీకు ప్రాయశ్చిత్తం. అది ఎప్పుడు అంటే నేను చెప్పలేను. ఇప్పుడు ఏమండోయ్, మిమ్మల్ని అందరినీ తీసుకుని మహానుభావుడైన ఈశ్వరుడు యొక్క లింగ సన్నిధానంలో ఒకసారి శివపురాణం చెబుతాను అన్నాను. వెంటనే ఒకళ్ళు వచ్చి, అది ఎప్పుడండి డేట్ ఇప్పటికిప్పుడు చెప్పండి అంటాడు. ఇప్పుడు చెబుతాను, అది మీ అదృష్టం బాగుండి, నాతో పాటు జ్యోతిర్లింగానికి వచ్చే యోగం ఉంటే అప్పుడు వస్తుందన్నమాట. మీరు రోజు మీరు చేసిన పాపాన్ని పదే పదే నోటితో ఉచ్చరించుకుంటూ ఈ పాపం ఎప్పుడు చేయకూడదనుకుంటూ నేను చెప్పిన 8 దానాలు చెయ్యండి బాబోయ్ అని ఆ పైన నుంచి అరుస్తూ ఉంటే మీకు దైవానుగ్రహం లభిస్తుంది. మీకు ఇంకో రహస్యం చెప్పనా? పాప ప్రాయశ్చిత్తానికి సులభోపాయం ఇంకోటి చెప్పాడు ఇందులో. మేము ఈ పాపం చేసామని అందరి దగ్గర చెప్పుకుంటే ఆ పాపం తొందరగా పోతుంది. అండి చేసిన పాపం చెబితే పోతుందని ఇది అనమాట. అందుకని ఏం చెప్పాడు వామదేవుడు, మీరు రోజు శవభక్షణం చేశాక మేము దానం చేయకపోవటం వల్ల మహాపాపం చేసి ఈ శవభక్షణం చేస్తున్నాము, మీరు ఎవరూ చేయకండి అని పైకి అంటూ పండి. ఎవరు వింటే వాళ్ళు వింటారు, ఇక మీద మీరు కూడా అదే చేయండి. ఎప్పుడన్నా మద్యపానం చేసిన పాపం పోవాలంటే అందరి దగ్గరికి వచ్చి మైకుచ్చుకుని గురువుగారు ఒకసారి మైక్ ఇవ్వండి అని అడిగితే ఇస్తాను నేను. నేను రోజు తాగా నా పాపం పోగొట్టండో, నేను తాగాను అని చెప్తే నాలుగు రోజులు పెట్టి వరుసగా పాపం పోతుంది. అంత గొప్ప వాళ్ళు చాలా కష్టం. ఎవడన్నా తన పాపాన్ని తన నోటితో చెప్పుకోగలటండి, నేను తాగుబోతుని, నేను చుట్టా బీడీ సిగరెట్ కాలుస్తున్నాను, లేకపోతే నేను ఇంకేదో పాపం చేశాను, దొంగతనం చేశాను ఎవడు చెప్పుకుంటాడు. కానీ తన పాపం తన నోటితో చేస్తే చెబితే మాత్రం పోయి తీరుతుంది. అందుకే వీలున్నప్పుడల్లా చెప్పుకోవడం మంచిదన్నారు. ఎంత గొప్ప వాక్యం అదనమాట, చేసిన పాపం చెబితే పోతుందని మనకి పద్మపురాణంలో భూమిఖండం చెబుతున్నది. సరే వాళ్ళకి తప్పదు కనుక ఆ రోజు నుంచి ఆ వామదేవుడు విష్ణువుని ప్రార్థించి సంపాదించి ఇచ్చిన విమానం ఎక్కి ఒక దాసి ఒక దాసుడు కూడా వస్తూ ఉండగా ప్రతిరోజు మధ్యాహ్నం పూట ఆ చెరువు దగ్గరకు వస్తున్నారు. కుమారా, ఓ విజ్వల, నువ్వు చూసిన ఆ శవాలు అదిగో ఆ సుబాహు మహారాజు గారివి, ఆయన యొక్క పత్నివి. వాళ్ళు రోజు వైకుంఠం నుంచి వస్తున్నారు, తమ శవాలు తాము పీక్కుతుంటున్నారు. అందుకే వాళ్ళు పైనుంచి విమానంలోంచి దిగుతున్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ శవాలు కూడా అలాగే కనపడుతున్నాయి. తమ శవాలు తామే కోసుకు తిని ఏడుస్తూ ఆ తర్వాత, నాయనలారా, అన్నదానం చెయ్యండోయ్, ఉదక దానం చెయ్యండోయ్, ఉదక పాత్రదానం చెయ్యండోయ్, గోదానం చెయ్యండోయ్, భూదానం చెయ్యండోయ్, సువర్ణ దానం చెయ్యండోయ్, గొడుగులు దానం చెయ్యండోయ్, చెప్పులు దానం చెయ్యండోయ్, గురువుగారి చెప్పులు మాత్రం ఎత్తుకెళ్ళకండోయ్ అని ఈ విధంగా రోజు చాటి మళ్ళీ వైకుంఠానికి పోతున్నారు. అనగానే నాన్నగారు పాపం వాళ్ళు ఎంతకాలం నుంచో ఆ శిక్ష అనుభవిస్తున్నారు కదా, ఆ శిక్ష నుంచి వారికి విముక్తి చేసే మార్గం మీ దగ్గర లేదా అంటే లేకపోవటమే. నువ్వు నా ఆజ్ఞని పరిపాలించి తీర్థయాత్రలు చేసావు కుమార, తీర్థయాత్ర చెయ్యి అనగానే మారు మాట్లాడకుండా చేసావు. నువ్వు చేయడమే కాదు, నీ సోదరులందరినీ చేయించావు. తీర్థయాత్రా స్థలాలలో అప్పుడప్పుడు కొంతమందికి దానం చేసేటండి ఈయన, ఈ కుర్రాడు తీర్థయాత్రలకు తీసుకెళ్ళడమే కాదు రైల్లోకి కావలసిన పారిసెల్స్ కూడా పట్టుకొచ్చారు పాపం. అంటే వీడు పళ్ళు ముక్కుతో కరుచుకెళ్ళి ఈ తీర్థయాత్రలు పూర్వం నడిచి చేసేవారు కదా, అక్కడ నడిచి అలిసిపోయి ఏ చెట్టు కింద కూర్చుని ఉంటే ఎవరైనా ఇదిగోనండి ఈ పండు తినండి, ప్లీజ్ టేక్ దిస్ ఫ్రూట్ అని తనకు తోచిన ఇంగ్లీష్లో చెప్పి వాడికి ఇచ్చిపోయేవాడు పాపం వాడికి. అందువల్ల యాత్రలు చేస్తున్న వాడికి మధ్య మధ్యలో ఏదైనా పెడితే ఎంత పుణ్యమో మీరు ఆలోచించండి. ఆ పుణ్యం సర్వపుణ్యముల కంటే కూడా అతీతమైన గొప్ప పుణ్యం అన్నమాట. మంచి ఆకలితో ప్రయాణం చేస్తున్న వానికి యథాశక్తిగా ఇంత ఆహారం ఇంత జలం ఇస్తే ఇంకా పుణ్యం అంతా ఇంతే కాదు. నాయనా విజ్వల, నువ్వు తీర్థయాత్రలు చేసావు, ఆ యాత్రా సమయంలో ప్రయాణంలో అలిసిపోయి ఆకలితో ఉన్నవారికి యథాశక్తిగా ఫలాలు జలము ఇచ్చి కాపాడావు. ఇది కాకుండా నిరంతరం హరిస్మరణ చేసావు, పురాణాలు విన్నావు వినిపించావు, కాబట్టి వాసుదేవ స్తోత్రాన్ని నువ్వు ఆ సుబాహు మహారాజు గారి దంపతుల దగ్గర చదివి వినిపించు, వాళ్ళకి మోక్షం వస్తుంది అనగానే నాన్నగారు ఆ స్తోత్రం నాకు చెప్పండి అన్నాడు. ఓహో, నీకు ఆ స్తోత్రం రాదనే విషయం మర్చిపోయాను రా, ఆ స్తోత్రం నీకు ఉపదేశం చేస్తాను అని ఇలా చెప్పాడు. దీనికి వాసుదేవాభిధాన స్తోత్రం అని పేరు శ్రద్ధగా వినండి అనమాట. శ్రీ వాసుదేవాఖ్య స్తోత్ర మహామంత్రస్య అనుష్టుప్ ఛంద నారదో ఋషి ప్రణవో దేవత సర్వ పాపనాశనార్థే చతుర్వర్గ సాధనార్థే జపే వినియోగ. ఇదన్నమాట దీనికి వినియోగం. వాసుదేవాఖ్య స్తోత్ర మహామంత్రానికి ఛందస్సు అనుష్టుప్, దీనికి ఋషి ఎవరు, నారదుడు, దీనికి దేవత సాక్షాత్తు ఓంకారం. ఇది జపం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి, ధర్మ అర్థ కామ మోక్షములనే నాలుగు సాధనములు లభిస్తాయి. ఈ అనగానే వెంటనే ఏం చేయాలన్నమాట, మీరు కూడా చెప్పండి నేను చెప్పినట్టుగా, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ ద్వాదశాక్షరీ మంత్రాన్ని ఈ వెంటనే జపం చెయ్యాలి యథాశక్తిగా, అది 108 ఏమని ఇందాకనే చెప్పినట్టుగా, శ్రీ వాసుదేవాఖ్య స్తోత్ర మహామంత్రస్య అనుష్టుప్ ఛందః నారదో ఋషి ప్రణవో దేవత సర్వపాపనాశనార్థే చతుర్వర్గ ఫలసిద్ధ్యర్థే జపే వినియోగ అన్న వెంటనే యథాశక్తిగా, యథాశక్తిలో కూడా మళ్ళీ 108 ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉచ్చరించాలి. సాధారణంగా అయితే లోపల లోపల ఉచ్చారణ చేయాలి, మంత్రం పైకి చదవకూడదు. కానీ అక్కడ పాపాత్ముల్ని వాళ్ళని ఉద్ధరించాలి కాబట్టి వాళ్ళు వినడం కోసం పైకి ఉచ్చరించాలి లోపల కాకుండా. ఎందుకని, లోపల చదివితే వాళ్ళకి వినపడదు కనుక. వాళ్ళ కోసం నువ్వు చేస్తున్నావు కనుక పైకి జపం చెయ్యి. ఆ తర్వాత గంధర్వ గీత భోక్త్రే నిరాకారాయ సుప్రకాశాయ గీత ప్రియాయ పరమాయ వేదరూపాయ వేదాఖ్యాయ శుద్ధాయ సూక్ష్మాయ సూక్ష్మతరాయ యజ్ఞవల్లభాయ విద్యాధరాయ మఖాధారాయ విశ్వవేత్రే శివాయ గీతజ్ఞాయ గుణాతీతాయ గుణనాయకాయ కైవల్యదాయ. ఈ నామాలను ఉచ్చరించాలి. ప్రభు వాసుదేవ, నీకు మహానుభావులు పాడే పాటలంటే ఇష్టం. మధురముగా ఎవరైనా గానం చేస్తే ఆ గానాన్ని ఆస్వాదించి వారిని అనుగ్రహిస్తావు. అంటే విష్ణు ఎవరన్నమాట? గానప్రియ పరత్వం కలిగిన వాడు. మధురముగా పాడే పాటలని ఆస్వాదిస్తాడు. అందుకే నారదుడు ఎప్పుడూ గానం చేస్తాడు, లవకుశులు ఎప్పుడూ గానం చేస్తారు. మధురంగా పాడడం అంటే మీరేం భయపడకండి, మా గొంతు బాగుండదేమోనని. భగవంతుడి మీద భక్తితో పాడడం మొదలు పెడితే మనకి తెలియకుండానే మన కంఠంలో మాధుర్యం వస్తుంది. పరమాత్ముడి గురించి పాడితే ఏ పాట అయినా మధురంగానే ఉంటుంది. అదే మన కోసం మనం పాడుకుంటే ఆ పాటలో మాధుర్యం తగ్గిపోతుంది. అందువల్ల గంధర్వ గానాన్ని ఇష్టపడుతున్నాడు అంటే భక్తితో మీరు గానము చేస్తే ఆయన ఇష్టపడతారు. ఇంక అక్కడ సిగ్గుపడకూడదనమాట. మన కంఠం కాకి కంఠమా కోకిల కంఠమా ఇది మనకెందుకు? వాడు మనకు ఒక కంఠం ఇచ్చాడు, ఆ కంఠాన్ని ఆయనకే వినియోగిద్దాం అని పాడడం మొదలు పెట్టాలి. పాడడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నమే వాడికి అప్రయత్నంగా కంఠమాధుర్యాన్ని ఇస్తుందన్నమాట. ఏమి సంగీతం ఎరగని వాళ్ళు, వీధుల్లో ముష్టివాళ్ళుగా తిరుగుతున్న వాళ్ళు కూడా భగవంతుడి మీద పాటలు పాడుతుంటే ఒక్కోసారి ఎంత మధురంగా ఉంటుందండి. అది భక్తి, అంతకంటే ఏం లేదు. మనం చాలాసార్లు చూసాం, ముఖ్యంగా నేను చూశాను. ఒకసారి ద్వారక వెళ్ళాను, ఒక ముసలావిడ భిక్షుకురాలు హిందీ పాటలు పాడుతోంది. అయ్యి బాబా ఏం మధురంగా ఉందో, ఎంఎస్ సుబ్బలక్ష్మి కంటే మాధుర్యమైన కంఠం ఆవిడది. నిజంగా ఆనాడు మీరాబాయి పాడిందో లేదో అంత మధురంగా పాడింది. ఆవిడ వెంటే వెళ్ళాను చాలాసేపు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిందో మాయమైపోయింది. ఒక భిక్షుకురాలి గానం సరస్వతీ గానంలో అనిపించింది ఆ పూట నాకు. ఇందువల్ల ఆవిడలో భక్తి అలా ఉందన్నమాట. ఇప్పటికి కూడా బృందావనం వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది రాత్రిపూట పాటలు పాడుతూ ఉంటారు. మనం అటువంటి సమయంలో వెళ్ళాలి. కార్తీక మాసంలో వెడితే ఆ సమయంలో బృందావనంలో ఆడ అమ్మగా అనే తేడా లేకుండా అందరూ తెగ పాడతారు. అసలు కార్తీక మాసంలో భాగవత సప్తాహం అక్కడ చేస్తేనా ఆ మాధుర్యం ఆస్వాదించవచ్చు అన్నమాట. ఆ పొదలన్నీ గానమాధుర్యంతో నిండిపోతాయి. ద్వారకానగరంలో ఆశ్వీజ మాసంలో పాడతారు, అపూర్వంగా పాడతారు. అక్కడ వీధుల్లో పాటలు పాడుతూ ఉంటే నేను చూశాను, అందుకు చెబుతున్నానమాట. ఎలా వస్తుంది వాళ్ళకి ఆ గానమాధుర్యం? ఇంకేమీ లేదు, వాళ్ళకి ఆ కృష్ణుడి మీద భక్తి ఉండడమే. కాబట్టి మనం భక్తితో భగవంతుణ్ణి గానము చేస్తే ఆ గానమును ఆస్వాదించి మనల్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన ఎటువంటి వాడు? ఆకారం లేనివాడు, అయినా మన కోసం ఆకారాన్ని ధరిస్తాడు. ఆయన పరమ పవిత్రుడు, కల్మషము లేనివాడు, ఎంతో కొంత కాలుష్యం లేకుండా మనం ఉండలేము. ఆయన నిత్యశుద్ధుడు, సూక్ష్మాతి సూక్ష్మ స్వరూపము ఆయనే, సమస్త లోకాల్లో వ్యాపించే మహత్తు ఆయనే, అణువు మహత్తు ఆయనే. అటువంటి వాణ్ణి, సకల విద్యలకి మూలకారకుడైన వాడిని, ఈర్ష్య అసూయ మొదలైన వాటికి అతీతుడైన వాణ్ణి, రాగద్వేషాలకు అతీతుడైన వాణ్ణి, గుణాతీతుణ్ణి నేను ధ్యానం చేస్తున్నాను, ఆయన కొరకు నమస్కరిస్తున్నాను. ఇది వాసుదేవాక్య స్తోత్రం. అంటే వాసుదేవుణ్ణి మనం అలాగే స్తోత్రం చెయ్యాలి. ఎందుకంటే వాసుదేవుడికి గుణం రూపం కర్మ లేదు. ఎల్లయందును తా వశయించుటెల్ల తనయందు నుండుట వాసుదేవుడను పదమునకు అర్థమండ్రు అని ఉద్యోగపరంలో తిక్కనగారు ఈ పద్యం రాశాడు. అన్నిటిలో తానుంటాడు, అన్నీ తనలో ఉంచుకుంటాడు. అంటే సర్వవ్యాపకుడు, సర్వమునకు తానే నిలయం, సర్వము మళ్ళీ తనలో ఉంచుకున్నవాడు, అటువంటి వాడు వాసుదేవుడు అంటే. అప్పుడు గుణరూపకర్మాతీతుడు గనక అటువంటి పరమాత్మని భక్తితో ధ్యానం చేయాలన్నమాట. నాయన నువ్వు శుద్ధుడివి, సూక్ష్ముడివి, గూఢాతిగూఢుడివి, అణువు అణువు నువ్వే, మహత్తు నీవే. నీకు ఎవరైనా నీ నామాన్ని గానం చేస్తే దాన్ని ఆస్వాదించి అనుగ్రహించే దివ్య లక్షణం ఉంది అనుకోవాలి, అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు. ఆఖరి ఏమనాలి, ఓంకారాయ నమో నమః. నీవు ప్రణవస్వరూపుడివి, ఓంకారస్వరూపుడివి, అటువంటి నీకు నమస్కారం. సమస్త లోకాలకి మూలం ధర్మం, ఆ ధర్మం శాస్త్రాలలో చెప్పబడింది, ఆ శాస్త్రమే నీవు అని ఆయన్ని భావించాలి. స్వప్రకాశ నిరస్త కుహక, తన మహాకాంతితో లోకాలన్నిటినీ ముంచెత్తి తాను మాత్రం అజ్ఞానంలో పడ్డాయన. దీపానికి కూడా ఒక లోటు ఉంది తెలుసు కదా మీకు, దీపం ప్రమిదని ఈ దేవుడి దగ్గర పెట్టండి, అందులో ఒత్తి వెయ్యండి, నూనె పొయ్యండి, దీపం వెలిగించండి, పైకి వెలుతురు వస్తుంది, కానీ దీపం కుంది కింద మాత్రం వెలుతురుండదు. దీపము తన చీకటిని తాను తొలగించుకోదు. లోకమునకు వెలుతురునిచ్చే దీపమునకున్న లోటు ఏమిటంటే తన కింద ఉన్న చీకటిని తాను తొలగించుకోదు. ట్యూబ్లైట్ కూడా ఆ ట్యూబ్లైట్ వెనకాతలు ఉన్నటువంటి పార్ట్లో ఆ వెలుతురు పడదు. కానీ భగవంతుడు అలా కాదట, తాను వెలుగుతూ లోకానికి దీపం కాంతి కంటే గొప్పదైన వెలుతురునిస్తూ తనకు కూడా చీకటి లేకుండా చేసుకోగలడు. ఇతరులను ఉద్ధరించడం కాదు, తనను తాను ఉద్ధరించుకోవాలిగా. ఉద్ధరేది ఆత్మన ఆత్మానం, అది మనం చేయలేము. ఎందుకని, ఆత్మోద్ధరణ కంటే ఇతరులను ఉద్ధరించడానికి పురాణం చెప్పడం తేలిక కనుక. నాయన పాయసం మీద వ్యామోహం తగ్గించుకొని పక్కవాడికి చెబుతాను, కానీ యశోదమ్మ గారు తెచ్చిన పాయసం మొదటి ముద్ద నేనే తింటాను. దీన్ని ఈ జహ్వేంద్రియాన్ని జయించడం కష్టం లోకంలో సహజంగా, అంతే కదా సహజంగా. అంటే మాధుర్య పదార్థం కనపడగానే ఎంత జ్ఞానికైనా దాని మీద వ్యామోహం కలుగుతుంది. నువ్వు తీపి తినద్దు అని ఇతరులకు చెప్పినంత తేలిగ్గా తాను తినకుండా ఉండలేడు. కానీ భగవంతుడు అలా కాదు, చెప్పడం కాకుండా చేసి చూపిస్తాడు ఇతరులను. నాయనలారా మీరు చీకట్లో ఉండకండి అని చెప్పి వెలుతురు ఇచ్చేవాడు తాను, ఆ వెలుతురులో ఉండగలిగేవాడు తాను. కాబట్టి దీపము కంటే గొప్ప దీపం ఆయన, అందుకని స్వప్రభా నిరస్త కుహకుడు అన్నారు ఆయన. అటువంటి పరంజ్యోతిస్వరూపుణ్ణి ధ్యానం చెయ్యి అనగానే అవన్నీ నేర్చుకుని వెంటనే బయలుదేరాడు. రోజులాగే మధ్యాహ్నం పూట ఆ చెరువు దగ్గరికి చేరాడు. సరిగ్గా మధ్యాహ్న సమయానికి పైనుంచి విమానం వచ్చింది. విమానంలో నుంచి భార్యాభర్తలిద్దరూ కిందకు దిగారు, చెరువులో స్నానం చేశారు. స్నానం చేయకుండా మళ్ళీ శవాలు తినకూడదు కదా, అందుకని స్నానం చేశారు. కత్తులు బయటికి తీశారు, శవాన్ని కోసుకున్నారు. కన్నీళ్లు పెట్టుకుంటూ, మా కర్మమిట్లు కాలెను, మా కాయములను మేమే తింటున్నాం, ఎప్పటికీ పాపం నుంచి విముక్తి పొందుతామో రా దేవుడా అని ఏడుస్తూ శోకిస్తూ తింటున్నారు. అందుకే పాపాలు చేసేటప్పుడు ఆలోచించి చెయ్యాలి, గుర్తుపెట్టుకోండి. ఇవాళ సంతోషపడిపోతూ పాపం చేసేస్తే ఈ పాపాన్ని ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు. అందుకని నవ్వుతూ పాపం చేస్తున్న వ్యక్తి హాయిగా పాపం చేసేటప్పుడు నవ్వుతూ చేస్తాడనమాట, అపకారం నవ్వుతూ చేస్తాడు, ఏడుస్తూ అనుభవిస్తాడు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. 1981 గణపురంలో ఒక ఆవిడ ఉండేది, అందరి మీద అభాండాలు వేసేది. మా ఊళ్ళో ఒకసారి ఒక స్వామీజీ వచ్చి పురాణం చెప్పారు. విద్యా ప్రకాశానందగిరి స్వామి ఆయన, మీకు తెలుసు కదా భగవద్గీత మీద ఎన్ని చెప్పేవారండి. అసలు భగవద్గీత మీద ఆ రోజుల్లో విద్యాప్రకాశానందగిరి అని మహానుభావులు, ఆయన కాళహస్తి అనుకుంటాను కదా, కాళహస్తి ఆయన 1989 మొత్తం మీద ఆ రోజుల్లో ఉపన్యాసాలు చెబుతూ ఉంటే కన్యకా పరమేశ్వరి సత్రంలో ఏమి జనం వచ్చేవారు, మేమందరం చిన్నపిల్లలం వినేవాళ్ళం. ఒక ఆవిడ తిన్నగా ఉండక, ఈ స్వామీజీ దొంగస్వామి అండి అంది. కొన్ని అనరాని మాటలు కూడా అందనుకోండి, ఆ మాటలు నా నోటితో నేను అనలేను, ఆయనకి లేనిపోని వంటగట్టింది. మేము మాలాంటి పిల్లలం కూడా భయపడ్డాం. ఇది అన్నదండి ఆవిడ. 5 ఏళ్ల తర్వాత ఏం జరిగిందో తెలుసా, నిజానికి ఆవిడ చాలా నిజాయితీ పుర్రలే. ఆవిడ దగ్గర ఆవిడ చరిత్రలో ఏ లోపం లేదు. 5 ఏళ్ల తర్వాత భర్త గారు, నా భార్య పరాయి వాళ్ళతో తిరుగుతోంది వ్యభిచారిణి అని రోడ్డు మీద కొట్టి గంటే తన్నేశాడు. జరిగింది, ఇందులో నేను రవ్వంత అతిశయోక్తి చెప్పట్లా. యావజ్జీవితం 1984-85 నుంచి 2009లో ఆవిడ చచ్చిపోయింది. అప్పటి వరకు భర్త, పిల్లలు, నువ్వు దౌర్భాగ్యురాలు అని ఇంట్లోంచి గెంటితే దిక్కు లేక అల్లాడి తెచ్చింది. ఒక స్వామీజీకి ఇలాంటి దోషం అంటగడితే ఒక భగవద్గీత చెప్పే పుణ్యాత్మునికి ఆ పాపం ఆవిడ దాదాపు 25 ఏళ్ళు అనుభవించింది. అందుకే మనం తొందరపడి ఇవాళ నోరుంది కదా అనని ఇష్టం వచ్చినట్టు నారికకి ఏదో ఒక మాట అందిస్తే, అంటే మహానుభావుల మీద అభాండాలు వెయ్యడం మొదలు పెడితే ఈ అభాండాలు నీ కాయాన్ని కొండ బదలు కొట్టినట్టు బదలు కొడతాయి, యావత్ జీవితం అనుభవిస్తాం. అందుకనే పాపములు ఎప్పుడూ చాలా ఆచితూచి చెయ్యాలి. వాడు ఇలాంటి వాట్ట, వీడు ఇలాంటి వాట్ట, వీడు ఈ పాపం చేసేట, నువ్వు వాడు ఇంట్లో వెళ్ళి తొంగి చూసావా ఏమన్నా? ఇలాంటి పాపాలు చేస్తే దాని ఫలితం అనుభవిస్తావు. అసలు మహాత్ముల ఎడల అభాండం ఎప్పుడు వెయ్యొద్దు. ఎవరికీ మనం లేనిపోని అభాండాలు వేసి హాని కలిగించకూడదు, ఎవరికీ హాని కలిగించకూడదు. అనవసరంగా మహాత్ముల తోలికి వెడితే ఎక్కువ పాపం వస్తుందన్నమాట. అందుకే ఏమన్నాడు, తమ కార్యంబు పరిత్యజించియు పరార్థ ప్రాపకుల్ సజ్జనుల్, తమ కార్యంబు ఘటించుతుల్ పరహితార్థ వ్యాపృతుల్ మధ్యముల్, తమకై అన్య కార్య విఘాతకుల్ దైత్యుల్, వృథాన్యార్థ భంగము కావించడి వారలెవ్వరు ఎరుంగన్ శక్యమే ఏదికిన్. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, తమ సొంత పనులు విడిచిపెట్టి ఇతరులకు ఉపకారం చేస్తారట. అంటే తమ సొంత పనులు కూడా విడిచిపెట్టేస్తారు, మన పని తర్వాత చూద్దాంలే, పక్కవాడి పని చేద్దాం అని తమ స్వలాభం విడిచి ఇతరులకు ఉపకారం చేస్తే అటువంటి వాళ్ళని ఉత్తములు అన్నారన్నమాట. వాళ్ళని సజ్జనులు అంటారు, ఉత్తములు అంటారు. మరి కొంతమంది ఏం చేస్తారు, అయ్యా మన పనులు మాని ఇతరులకు ఉపకారం ఏం చేస్తామండి, మన పనులు మనం చూసుకుంటూ పక్క వాళ్ళకు ఉపకారం చేద్దామండి, మన వ్యాపారం మన ఉద్యోగం అన్నీ చూసుకుంటూ మధ్య మధ్యలో కాస్త గురువు గారికి సేవ చేద్దాం అనుకుంటారు. వీళ్ళని మధ్యములు అంటారు. వీళ్ళు కూడా పుణ్యాత్ములే, ఎందుకని ఉపకారమే చేస్తున్నారు కనుక. మరికొంతమంది ఏం చేస్తారు, తమ కోసం ఇతరుల పొట్ట పడగొడతారు. అంటే వీడి తిండి కోసం వాడి తిండి పడగొట్టడం. వీడు ప్రమోషన్ పొందాలనుకోండి హై లెవెల్లో, వెంటనే ఏం చేస్తాడు, అబ్బో కరుణ గారండి ఉపన్యాసానికి వెళ్ళారు కానీ డ్యూటీ మానేశారండి అని లేనిపోయింది చెప్పి ఆవిడ ప్రమోషన్ పాటికి చేస్తాడనమాట. వీడి ప్రమోషన్ కోసం వీడి బతుకు మోషనే రేపు. అంటే ఎట్టి పరిస్థితుల్లో తమ స్వార్థం కోసం ఇతరుల మీద అభాండం వేయకూడదు. తమ స్వార్థము కోసము ఇతరులను పడగొట్టేవాళ్ళని దైత్యులు అన్నారు. అందులో కూడా కొంత లాభం ఉంది పోనీ, ఎందుకని తన కోసం వాడిని పడగొట్టాడు గనక. కానీ అనవసరముగా ఇతరుల పనులు పాడు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. పద్మాకర్ గారికి పురాణమే వచ్చండి వాడి మొహం, భూమిఖండం చెబుతున్నట్ట, బే అనవసరంగా ఆయన తీసుకొచ్చారు, ఆయన బదులు ఇంకోటి ఎవడన్నా తీసుకెడదాం అంటాడు వీడు. వీడికి ఏం వచ్చో లేదో వాడికి తెలియకపోయినా, అంటే నన్నని కాదు, అసలు సహజంగా లోకంలో ఎక్కువ మంది చేసే పనులు ఇవన్నమాట. అనవసరముగా కాలక్షేపం కోసం వాడికి ఏం ఉపయోగం ఏమైనా ఉందా, ఈ పద్మాకర్ గారినో, ఈ పార్వతీ టీచర్ గారినో, ఏ యశోదమ్మ గారినో, కరుణమ్మనో, అరుణనో, లింగయ్య గారినో, ఇంకో వ్యక్తినో, వీళ్ళని పడగొట్టడం వల్ల వీడికేం వ్యక్తిగతంగా లాభం రాదు, అయినా వారికి ఇక్కడ పేరు రావడం ఏమిటి అనే ఈర్ష్యతో వీడిని పడగొట్టడానికి పక్కకెళ్ళి లేనిపోను చెబుతూ ఉంటారు. అందుకని వీళ్ళని ఏమన్నారు, వృథాన్యార్థభంగముగా వించడి వారలు వీళ్ళు. అసలు వీళ్ళకి ఏం పేరు పెట్టాలో తెలియదుట. వాడినంటే తన స్వార్థం కోసం పక్కవాడిని పడగొట్టాడు కాబట్టి వాడిని రాక్షసుడు అన్నారు. వీడు అనవసరంగా పక్కవాడి పనిపాడు చేస్తున్నాడుగా, అప్పుడు వీడిని ఏమనాలి, వీడికి ఏ పేరు లేదు, ఏ వీడికి పుట్టగతులు కూడా లేవు. వీళ్ళు ఏ లోకాలు కడతారో ఓసారి ఎప్పుడో ఒకప్పుడు నేను మీకు నెత్తిమే చేయిబెట్టి చూపిస్తాను, అప్పుడు అర్థమవుతుంది. హస్తమస్తక స్పర్శతో ఆ లోకాలు ఏమిటో తెలుస్తాయి. భయంకర దోషం ఇది. అనవసరముగా ఎప్పుడూ ఇతరుల మీద అభాండములు వెయ్యరాదుగాక, వెయ్యరాదు. వీలున్నంత వరకు ఎవరికైనా ఉపకారం తప్ప అపకారం చెయ్యరాదు. చేస్తే నవ్వుతూ చేసి ఇప్పుడు ఏడుస్తూ అనుభవిస్తూ ఉంటాం. చెయ్యరాని పాపాలు చేసి గురువుగారి ఆజ్ఞను ధిక్కరించి మా శవాలు మేమే పిక్కు తింటున్నాం అని ఏడుస్తూ ఆ శవాన్ని తినడానికి సిద్ధపడ్డారు ఈ సుబాహు మహారాజు గారు, ఆయన భార్య. సరిగ్గా ఆ సమయానికి అక్కడికి ఈ విజ్వలుడు వచ్చాడు.